സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം.
രണ്ടാം അധ്യായം 69 ശ്ലോകം.
യാനി ച സർവഭൂതാനാം തസ്യാം ജാഗർത്തി സംയമീ യസ്യാം ജാഗ്രതി ഭൂതാനി തനി ശപശ്യതോ മുനേ.
കൃഷ്ണ പരമാത്മ జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తున్నారు ఈ 2వ అధ్యాయంలో. సాంఖ్యయోగము అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఈ చివరి భాగంలో ఉన్నాం. ఇప్పుడు స్థితప్రజ్ఞుడంటే ఎవరు అని అడిగాడు అర్జునుడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అని అర్థం. తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిని జ్ఞాని అంటారు. ప్రాపంచిక విషయాలు తెలిసినటువంటి వ్యక్తికి జ్ఞాని అని అనం. ఆ జ్ఞానం వేరు. ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తినే మనం జ్ఞాని అని పిలుస్తాం. ఆ జ్ఞానికి తన స్వరూపమునందు గనక నిష్ఠ ఏర్పడితే స్థితప్రజ్ఞుడు అంటాం. స్థితప్రజ్ఞుడు లేక స్థిరప్రజ్ఞత అంటారు. స్థిరప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. స్థిరప్రజ్ఞ అంటే తన ఆత్మస్వరూపమునందు స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం. స్థిరంగా ఉంటుంది అంటే సంశయం లేనటువంటి జ్ఞానం. స్థిర ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే జ్ఞానం. స్థిర అంటే సంశయరహితం అని అర్థం. సంశయము లేనటువంటి అని అర్థం. అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు? సా భాష అని అడిగాడు అర్జునుడు. స్థితప్రజ్ఞ స్థిరప్రజ్ఞశ్య కా భాష సమాధిస్తస్య కేశవ. ఆయన యొక్క లక్షణాలు ఏమిటో నాకు చెప్పవలసినది. ఆ లక్షణాలు కనుక నేను తెలుసుకుంటే నేను కూడా అలా పొందడానికి ప్రయత్నం చేస్తాను అనే ఉద్దేశంతో అటువంటి లక్షణాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ భాగం చాలా ముఖ్యమైనటువంటిది భగవద్గీతలో. ఆ విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాం. స్థిరప్రజ్ఞుడికి ఏదైతే స్వాభావికంగా ఉంటుందో ఆయన ప్రవర్తన, అటువంటిది సాధకుడికి సాధనగా ఉండాలి. మోడల్ అంటారు చూసారా? మోడల్ అంటే ఏమిటి? వాళ్ళు ఏది చేస్తే మనం అది చేస్తాం. వాళ్ళు ఇది చూసి వాడుతుంటే ఫలానిది వాడుతున్నారు చాలా మంచి ఆరోగ్యానికంటే మనము వాడతాం కదా. ఉదాహరణ అనమాట, మనకు ఉదాహరణగా నిలుస్తారు వారు. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు, అతని మానసిక పరిపక్వత ఏమిటి, ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తూ ఉంటాడు, ఆయన దృష్టికోణం ఎలా ఉంటుందని మనం తెలుసుకుంటే మనం కూడా సాధకులైనటువంటి వారు పని ప్రయత్నం చేయవచ్చు. అందుకని యాని స్థితప్రజ్ఞస్య లక్షణాన్ని తాని ముముక్షోహో సాధనాని అన్నాం. స్థితప్రజ్ఞుడికి లక్షణాలు ఏవైతే ఉన్నాయో స్వాభావికంగా, సాధకుడికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి శ్రవణం చేస్తున్నటువంటి సాధకుడికి అది సాధనాలుగా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 69వ శ్లోకం నుంచి మళ్ళీ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నారు. మధ్య మధ్యలో స్థితప్రజ్ఞుడి సాధన అంటే ముముక్షువుకి సాధనాలుగా చెప్పారు కొన్ని. 58 నుంచి 68 వరకు స్థితప్రజ్ఞ సాధనాన్ని చూశాం. మళ్ళీ 69 నుంచి 72 వరకు స్థితప్రజ్ఞ లక్షణాన్ని చూస్తున్నాం. అందులో ఈ చివరి భాగం 69 పోయిన వారం మొదలుపెట్టాను. యానిషా సర్వభూతానాం అని ఇది గ్రంథి శ్లోకం అని చెప్పాను. గ్రంథి శ్లోకం అంటే ఏమిటి అంత తేలిగ్గా అర్థం కాదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులోనే ఉన్నది వేదాంతం అంతా కూడా ఆ ఒక్క శ్లోకంలో. 4 విషయాలు చెప్పాను పోయిన వారం, ఏమిటవి మళ్ళీ గుర్తు చేసుకోవాలి మనం. జ్ఞాని ఈ 69వ శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. 69, 72 శ్లోకాల్లో 2 ఉదాహరణలు. 69 ఉదాహరణ చాలా కష్టం, 70 శ్లోకం ఉదాహరణ చాలా తేలిక. 69లో ఏం చెప్పారు చూద్దాం. 4 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది, అజ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది అని పోలిక చేస్తున్నారు. జ్ఞాని అజ్ఞాని మొదటి మెట్టు. ఈ జ్ఞానిని 4 భాగాలుగా అంటే 4 విషయాలను మనం పోల్చుకోవాలి. మొదటిది ఏం చెప్పాను క్రిందటి వారం, మనిషి జ్ఞానిని మనిషితో పోల్చారు. మొదటి జ్ఞానిని అద్వైతంతో పోల్చాం, అద్వైతం. జ్ఞాని పగటితో పోల్చారు. మళ్ళీ పగటితో అంటే ఏమిటి, పగలు, పగటితో పోల్చారు. జ్ఞానం, జ్ఞాని, మనిషి, అద్వైతం, పగలు, ఈ 4 ఒకవైపు ఉంచుకోవాలి మనం. తర్వాత ఈ జ్ఞానం అద్వైత జ్ఞానం, ఇక్కడ అద్వైతం అని చెప్పాం, ఇటువైపు ద్వైతం. ఎక్కడెక్కడ అద్వైతం చెప్పితే ఇటువైపు ద్వైతం, ఆపోజిట్ కదా. అక్కడ మనిషి అని చెప్పాను చూసారా ఇందాక, ఇటువైపు గుడ్లగూబ రాసుకోవాలి, గుడ్లగూబ. దేనికి పోల్చారు అంటే ద్వైతానికి పోల్చారు, అజ్ఞానం, అజ్ఞానం అనేదాన్ని, లేకపోతే అజ్ఞాని, అజ్ఞాని తీసుకుందాం. అక్కడ జ్ఞాని తీసుకున్నాం, మనిషితో పోల్చాం. ఇక్కడ అజ్ఞానిని తీసుకుంటే గుడ్లగూబతో పోల్చారు. గుడ్లగూబ అంటే తెలుసు కదా, ఔల్ అంటారు ఇంగ్లీష్లో. తమిళంలో ఏమంటారు, ఆందే అంటారు. ఆందేనా, ఆందే. నేనే బాగా తమిళ తెలుస్తున్నానైతే. ఓకే, గుడ్లగూబ అంటారు. తర్వాత ఇక్కడ అద్వైతం అన్నాం, ఇటువైపు ద్వైతం అనాలి, ద్వైతం. ఇక్కడ పగలు చెప్పాం, ఇక్కడ రాత్రి చెప్పాలి. అజ్ఞాని వైపు రాత్రి, ద్వైతం, గుడ్లగూబ, 4 వచ్చినాయా. అజ్ఞాని, ద్వైతం, గుడ్లగూబ, రాత్రి. ఇప్పుడు కరెక్ట్గా ట్యాలీ చేసుకోవాలి మనం. అద్వైతం జ్ఞాని, అజ్ఞాని, జ్ఞాని వేసి ఇంటూ పెడితే అజ్ఞాని, ఎందుకంటే ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్, వ్యతిరేక పదాలు. మనిషి ఇంటూ గుడ్లగూబ, గుడ్లగూబ ఏం చేస్తుంది, రాత్రిపూటే చూస్తుంది. మనిషి ఏం చేస్తాడు, పగలు చూస్తాడు. అందుకని ఆపోజిట్. తర్వాత ఏం చెప్పాను, అద్వైతం ద్వైతం, అద్వైతానికి ఆపోజిట్ ద్వైతం. పగటికి ఆపోజిట్ ఏంటి, వ్యతిరేకం, రాత్రి. 4 వచ్చినాయి కదా. ఇప్పుడేం అర్థం చేసుకోవాలి మనం ఈ విషయంలో అంటే, అజ్ఞాని, జ్ఞాని, అజ్ఞాని అవి ఎట్లా ఉంచండి. ముందు ఉదాహరణలు చూస్తాం. ఈ మనిషి, మనుషులందరూ కూడా పగలు మెలకువతో ఉంటారు. మనందరం పగలు మెలకువతో ఉంటాం. ఇప్పుడు పగల రాత్రి, పగలు. పగలు అందరం మెలకువతో ఉన్నాం కదా ఇప్పుడు. కనుక మనిషి పగలు మెలకువతో ఉంటాడు. మెలకువతో ఉంటాడు అంటే ఏమిటి? అద్వైతాన్ని తెలుసుకుంటాడు. జ్ఞాని మనిషి ఎలాగైతే పగటిపూట విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నాడో, ఇక్కడ గుడ్లగూబ రాత్రి మాత్రమే తెలుసుకుంటుంది, పగలు తెలుసుకోదు. గుడ్లగూబ రాత్రిని మాత్రమే తెలుసుకుంటుంది, చీకటి మాత్రమే దానికి కళ్ళు కనపడతాయి కానీ పగలు కనపడం. మనిషికి పగటిపూట కళ్ళు కనపడతాయి, బాగా పనిచేస్తాయి, రాత్రిపూట కనపడం. మనిషికి పగలు బాగా కళ్ళు పనిచేస్తాయి, గుడ్లగూపకి రాత్రిపూట కళ్ళు పనిచేస్తాయి. మనిషికి రాత్రి కళ్ళు పనిచేయవు, గుడ్లగూపకి పగలు కళ్ళు పనిచేయవు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ యొక్క పోలిక ఎందుకోసం అంటే, మనిషిని జ్ఞానితో పోల్చాం, గుడ్లగూపని అజ్ఞానితో పోల్చాం. ఇప్పుడు జ్ఞాని అజ్ఞానిని తీసుకోవాలి మనం. ఇందాక మనిషి పగలు మాత్రమే విషయాలను తెలుసుకుంటాడు, గుడ్లగూబ రాత్రి మాత్రమే విషయాలను తెలుసుకుంటుందని చెప్పాం కదా. ఇప్పుడు జ్ఞాని చెప్పాలి, అది దృష్టాంతం. మనిషి పగలు చూస్తాడు, గుడ్లగూబ రాత్రి చూస్తుంది. గుడ్లగూబ పగలు తెలుసుకోలేదు, మనిషి రాత్రిపూట తెలుసుకోలేదు. ఇది ఉదాహరణ. దాష్టాంతం ఏమిటి? మనం ఏం తెలుసుకోవాలని వచ్చాం ఇక్కడికి? ఏమండి ఆ సంగతి మాకు తెలియదా? గుడ్లగూప రాత్రిపూటే చూస్తుంది, పగలు చూడని మాకు తెలియదా? దానికోసం భగవద్గీత క్లాస్కి ఎందుకు రావడం? మనిషి పగలే చూస్తాడు, రాత్రిపూట అతనికి ఏమి తెలియదని మనకు తెలుసు కదా. మనం ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటి? కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఇంకా రెండు పదాలు ఉన్నాయి, అద్వైతం ద్వైతం. జ్ఞాని అద్వైతానికి మెలకువతో ఉంటాడు. మనిషి ఎట్లాగైతే పగలుకు మెలకువతో ఉంటాడో, జ్ఞాని అద్వైతానికి మెలకువతో ఉంటాడు. అంటే అద్వైతాన్ని, బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. జ్ఞాని అద్వైతానికి మెలకువతో ఉంటాడు ఎప్పుడు? ఈ అజ్ఞాని ఉన్నాడు చూశారా, అజ్ఞాని గుడ్లగూబ లాంటి వాడు, ద్వైతమే వాడికి తెలుసు. అజ్ఞానం ద్వైతం మాత్రమే వాడికి తెలుసు. ఇక్కడ ద్వైతం చెప్పాం కదా, గుడ్లగూబ చెప్పాం కదా. గుడ్లగూబకు రాత్రే కదా తెలుస్తుంది, అట్లాగే అజ్ఞానికి ద్వైతం మాత్రమే తెలుస్తుంది. కానీ ఎట్లాగైతే గుడ్లగూబకు పగలు చూడలేదో, అజ్ఞాని అద్వైతాన్ని తెలుసుకోలేడు. ఇక్కడ కొంచెం కష్టం. ఎలాగైతే గుడ్లగూబ పగలు చూడలేదో, అజ్ఞాని అద్వైతాన్ని తెలుసుకోలేడు. అదేవిధంగా ఇక్కడ జ్ఞాని ఎలాగైతే అద్వైతాన్ని తెలుసుకుంటాడు, కానీ ద్వైతం ప్రాధాన్యం కాదు ఆయనకి. ద్వైతం చూడడు, అద్వైతాన్నే చూస్తాడు. ఎలాగైతే మనిషి చీకటిని చూడలేడో, చీకట్లో ఏం చూడలేడో, అదేవిధంగా అద్వైత జ్ఞాని ద్వైతానికి ఆయన అంటే మెలకువతో ఉండడు అని అర్థం. మెలకువతో ఉండడంటే ఏమిటి అర్థం? ఇక్కడ జ్ఞాని అద్వైతానికి మెలకువతో ఉంటాడు, అజ్ఞాని ద్వైతానికి మెలకువతో ఉంటాడంటే ఏమిటి అర్థం? జ్ఞాని అద్వైత బ్రహ్మనే చూస్తుంటాడు అంతటా కూడా, అద్వైత బ్రహ్మనే గ్రహిస్తాడు. అక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది, అంతటా ఆత్మ ఉంది అని తెలుసుకుంటాడు అద్వైత జ్ఞాని, అద్వైత బ్రహ్మను తెలుసుకుంటాడు. కానీ అజ్ఞానులందరూ ఈ అద్వైతం వాళ్ళకి రాత్రి లాంటిది. ఈ పగలైనటువంటి అద్వైతం వాళ్ళకి రాత్రి లాంటిది. ఎందుకంటే వాళ్ళకి కనపడదు, వాళ్ళకి తెలియదు. గుడ్లగూపకు పగలు రాత్రా పగలా? పగలు రాత్రి లాంటిది. గుడ్లగూపకు పగలు రాత్రి లాంటిది అంటే ఏమిటి? అజ్ఞానులకి అద్వైతం రాత్రి లాంటిది, అద్వైత పగలనేటువంటిది రాత్రి లాంటిది అజ్ఞానులకి. వాళ్ళు ద్వైతంలోనే మెలకువతో ఉంటారు, నామరూపాలే వాళ్లకు ప్రధానం, కానీ అద్వైతం బ్రహ్మ వాళ్ళకి తెలియదు. ఈ జ్ఞాని అద్వైత జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ద్వైతానికి ఆయన మెలకువతో ఉండడు. ఆయనకి రాత్రి లాంటిది ఆయనకి రాత్రి ఎట్లా కనపడదు కదా మనిషికి రాత్రి కనపడనట్లే అద్వైత జ్ఞానికి కూడా ఈ ద్వైతం అనేటువంటిది చీకటి లాంటిది. అంటే ఏమిటి అర్థం? దానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడు అని అర్థం. అద్వైత జ్ఞాని పగలనేటటువంటి అద్వైతానికి ప్రాధాన్యం ఇస్తాడు, ఆయన ద్వైతానికి ప్రాధాన్యం ఇవ్వడు. ద్వైతం ఒక లెక్కలోకి రాదు ఆయనకి. కానీ ఇక్కడ ద్వైత అజ్ఞానికి కూడా అద్వైతం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ద్వైతంలోనే ఉంటారు, ఈయన అద్వైతంలో ఉంటాడు. వీళ్ళకి ఏది రాత్రో అది ఆయనకు పగలు, వీళ్ళకి ఏది రాత్రో అది ఆయనకు పగలు, ఆయనకి ఏది పగలో అది వీళ్ళకి రాత్రి. నాకు తెలుసు మీకు చాలా మందికి అర్థం కావడం లేదని తెలుసు నాకు, ఎందుకు అంత కష్టమైనటువంటిది ఇది. గ్రంథి శ్లోకం చెప్పాను కదా, అద్వైత జ్ఞాని దేనికి మెలకువతో ఉంటాడో అజ్ఞానులకు అది రాత్రి లాంటిది. అజ్ఞానులు దేనియందు మెలకువతో ఉంటారో జ్ఞానికి అది రాత్రి లాంటిది. అద్వైత జ్ఞాని చిత్తప్రజ్ఞుడు దేనికి మెలకువతో ఉంటాడు? దేనికి మెలకువతో ఉంటాడు? ఏ విషయంలో? అద్వైతంలో, బ్రహ్మజ్ఞానంలో. కనుక ఆయనకి ద్వైతం చీకటి లాంటిది. అంటే ఏమిటి? చీకటిలో ఏమీ తెలియదు, ఏమి ప్రాధాన్యం లేదు. అదే ద్వైత విషయం కూడా ఆయనకి తెలియదు అని అర్థం. తెలియదంటే ఏమిటో తర్వాత చెప్తాను. అదేవిధంగా ద్వైతం తెలుసుకున్నటువంటి అజ్ఞానులకు, దాంట్లో ప్రధానం వాళ్ళకి అద్వైతం, వాళ్ళకి చీకటి లాంటిది. ఇప్పుడు చూడండి శ్లోకం, ప్రయత్నం చేస్తారా? యా నిషా సర్వభూతానాం, అన్ని జీవరాశులకు. సర్వభూతానాం అంటే ఏమిటి? అన్ని జీవరాశులకు, మనుషులందరికీ రాత్రిపూట. యా నిషా అన్నారు, ఏదైతే రాత్రో అన్ని జీవరాశులకు, ఏదైతే రాత్రో. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, ఆ విషయమునందు సంయమి స్థితప్రజ్ఞుడు మెలకువతో ఉంటాడు. జాగర్తి, మెలకువతో ఉంటాడు. తస్యాం, ఆ సమయమునందు, ఆ విషయంలో. సంయమి అంటే జ్ఞాని, జితేంద్రుడైనటువంటి జ్ఞాని, ఇంద్రియ సంయమము కలిగినవాడు, నిగ్రహము కలిగినటువంటి జ్ఞాని సంయమి జాగర్తి, మెలకువతో ఉంటాడు. దేనికి? ఇక్కడ జాగర్తి అంటే అద్వైత బ్రహ్మానికి జాగర్తి, అద్వైత బ్రహ్మాన్ని తెలుసుకొనున్నాడు అని అర్థం. యానిషా సర్వభూతానాం తస్యాం అంటే ఏమిటి? ఆ అద్వైత ఆత్మతత్వమునందు అని అర్థం. తస్యాం అంటే అద్వైత ఆత్మతత్వమునందు, జాగర్తి. ఈ అద్వైత ఆత్మతత్వం అందరికీ సర్వభూతానాం నిషా, చీకటి వంటిది, అంటే తెలుసుకోలేరు. యా నిషా అంటే ఏ అద్వైత తత్వం అయితే జ్ఞాని మెలకువతో ఉన్నాడో, ఈ అద్వైత తత్వము మిగతా వాళ్ళందరికీ, సర్వభూతానాం అజ్ఞానులందరికీ నిషా లాంటిది, చీకటి లాంటిది, అంటే వాళ్ళకి తెలియదు. మొదటి లైన్ అయిపోయింది. యా నిషా సర్వభూతానాం అంటే ఈ అద్వైత తత్వం వాళ్ళకి రాత్రిలాగా కనపడుతున్నది. నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, ఈ స్థిరప్రజ్ఞుడు మెలకుతూ ఉంటాడు. సరే, యస్యాం జాగ్రతి భూతాని, ఏ విషయము, ఏ ద్వైత విషయమునందైతే, యస్యాం అంటే ఏ అనాత్మ ద్వైత నామరూపములయందు ఎస్యాం జాగ్రతి భూతాని, అజ్ఞానులందరూ మెలకువతో ఉంటారు. గుడ్లగూబల్లాంటి వాళ్ళు అనమాట. గుడ్లగూబ రాత్రికి దానికి పగలుగా ఉంటుందండి, రాత్రి దానికి పగల్లా కనపడుతున్నది. ఎస్యాం జాగ్రతి భూతాని, దానికి ఇప్పుడు రాత్రి కదా కళ్ళు కనపడుతున్నాయి గుడ్లగూబకి. ఎస్యాం జాగ్రతి భూతాని అంటే ఏ జీవరాశులైతే రాత్రిని చూస్తున్నాయో తస్యాం సా నిశా పశ్యతో మునేహి. పశ్యతః ముని అంటే ఈ జ్ఞానికి, అద్వైత జ్ఞానికి నిశా రాత్రితో సమానం. అంటే ఏ ద్వైత జ్ఞానమునందు అజ్ఞానులందరూ మెలకువతో ఉన్నారో వాళ్ళకి సత్యంగా అనిపిస్తున్నదో ఆ ద్వైత జ్ఞానం అద్వైత జ్ఞానికి తెలియదు అన్నాడు. తెలియదంటే ఏమిటి, అది ఒక విషయమే కాదు, దాంట్లో ఏమి పసలేదంటారు చూసారా, దాంట్లో ఏమి పసలేదు అంటారు, దాంట్లో ఏ సారాంశమే లేదు, ఆయనకి తాత్పర్యమే లేదు అని అర్థం. యానిష సర్వభూతానాం, ఇటువైపు రెండు వైపులా చూపిస్తున్నా నేను. ఇప్పుడు జ్ఞాని ఇక్కడ, అజ్ఞాని ఇక్కడ. యానిష సర్వభూతానాం, ఈ పగలు అనేటువంటిది గుడ్లగూబకి రాత్రి అయిందండి, అద్వైత జ్ఞానం అజ్ఞానులందరికీ తెలియడం లేదు. యా నిష సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, ఈ అద్వైత జ్ఞాని మెలకువతో ఉన్నాడు. ఎస్యాం జాగ్రతి భూతాని, ఏ ద్వైత జ్ఞానమునందు రాత్రి అనేటువంటి ద్వైతము గుడ్లగూబలకు ఎలా పగలుగా ఉన్నదో సా యా నిష పశ్యతో మునేహి, ఈ జ్ఞానికి అది రాత్రి లాంటిది, ద్వైతం అనేది రాత్రి లాంటిది. ఎన్ని కోర్సులు తీసుకోవాలి చెప్పండి మీరే. ఇప్పుడు ఈ భగవద్గీత ఎన్ని కోర్సులు తీసుకుంటే ఈ శ్లోకం అర్థం అవుతుందో తెలుసా. అందుకని భగవద్గీత చదివాను అని ఎవరైనా అంటే నేను అంటే ఒక్కటి అడుగుతాను, ఈ శ్లోకానికి అర్థం చెప్పండి అని అడుగుతా. ఈ శ్లోకానికి అర్థం చెప్పగలిగితే నువ్వు భగవద్గీత చదివినట్లు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు చదివినా చదవనట్లే. బాగా అర్థం చేసుకోని, మీనింగ్ చెప్పడం కాదు, ఇట్లా చెప్పాలి. దశాబ్దాలు పడుతుంది, అంత తేలిక కాదు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైనట్లుగా ఉన్నదండి, చూస్తాం, ప్రయత్నం చేయండి. ఇప్పుడు అర్థం కాకపోయినా ఒక రోజుకైనా అర్థం అవుతుంది తప్పకుండా. విషయం అంత గంభీరమైనటువంటిది. యానిష ఇక్కడ చూపించాలి. యానిష అంటే ఏ అద్వైత జ్ఞానమైతే సర్వభూతానం రాత్రి అయిందో వీళ్ళందరికీ, తస్యాం జాగర్తి సంయమి, అద్వైత జ్ఞాని మెలకువతో ఉంటాడు, తెలుసుకుంటాడు. అది మొదటి చెప్పిన తర్వాత యస్యాం జాగ్రతి భూతాని, ఎందులో అయితే ఏ ద్వైత జ్ఞానమునందైతే అందరూ మనుషులందరూ కూడా మెలకువతో ఉంటారో, ఉత్సుకతో ఉంటారో, ఈయనకి సా ఆ యొక్క ద్వైత జ్ఞానం ఆ రాత్రి అది రాత్రి లాంటిది ఆయనకి. సా నిశా పశ్యతో మునేహి, జ్ఞానికి అది రాత్రి లాంటిది. అది ఈ శ్లోకం యొక్క అర్థం. అర్థమైన వరకు అర్థమైంది, ఇక ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళి బాగా నెమరు వేసుకోవాలి. అర్థం కావాలంటే సంవత్సరాలు సంవత్సరాలు వినాలి. భగవద్గీత వింటే వస్తుంది, అంతా వినాలి, ఎన్నో వినాలి, ఒకటి కాదు రెండు కాదు. ఇంతటితో ఏం ముగించారు కృష్ణ పరమాత్మ, అర్జున స్థితప్రజ్ఞుడంటే ఎలా ఉంటాడంటే ఆయన అద్వైతంలోనే ఎప్పుడు మెలకువగా ఉంటాడు. అంటే అద్వైత జ్ఞానమే సత్యం ఆయనకి. ద్వైతం సత్యం కాదు, నామరూపాలు సత్యం కాదు. ఈ నామరూపాలు చూస్తే ప్రజలందరూ కూడా మానవులు, సామాన్య మానవులంతా గుడ్లగూబల్లాంటి వాళ్ళు. వాళ్ళకి చీకటి కనపడినట్లుగానే వాళ్ళకి ద్వైతమే తెలుస్తుంది, అద్వైతం అనే పగలు తెలియదు అజ్ఞానులకి అనే గుడ్లగూబలకి. ఈ మనిషితో పోల్చినటువంటి జ్ఞానికి అద్వైతమే తెలుస్తుంది కానీ ఆయనకి ద్వైతంలో ప్రాధాన్యం లేదు. వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా అందులో సత్యత్వం లేదు. అది విషయం. తర్వాత శ్లోకం. రెండో ఉదాహరణ చాలా తేలిగ్గా ఉంటుంది, కొంచెం బరువు తగ్గుతుంది అది చదివితే మనకి. ఇప్పుడు
ఆపూర్యమాణమచల ప్రతిష్టం, సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. శాంతిమాప్నోతి న కామకామీ.
రెండు ఉదాహరణలు చెప్పాను క్రిందటి వారం. ఇద్దరు వ్యక్తులు టీవీ ముందు కూర్చున్నారు, చూస్తున్నారు. ఒక వ్యక్తి ఏమో చిత్రాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆ చిత్రం సత్యం కాదు, చూసే బొమ్మలన్నీ సత్యం కాదు, అక్కడ స్క్రీన్ ఉన్నది తెర, తెర మీద అవి కనపడుతున్నాయి, తెర లేకపోతే అవి ఉండవు అని చెప్పి తెలుసు ఒక వ్యక్తికి. మరొక వ్యక్తి తెరను మర్చిపోయినాడు, తెరను మర్చిపోయినాడు, బొమ్మలు చూస్తూ ఆ హీరో హీరోయిన్ విలన్ చూస్తూ ఇంక అదే సత్యం అనుకుంటున్నాడు ఒకతను. ఇద్దరూ అదే చూస్తున్నారు, కానీ ఒకటి దృష్టి తెర మీద, మరొకటి దృష్టి బొమ్మల మీదనే ఉంది. అర్థమైందా? అదేవిధంగా జ్ఞాని దృష్టి అద్వైతం మీదనే ఉంటుంది, అజ్ఞాని దృష్టి బొమ్మల మీదనే ఉంటుంది, ద్వైతం మీదనే ఉంటుంది. ఇది ఒక ఉదాహరణ చెప్పాను. రెండో ఉదాహరణ ఏమిటి, ఇద్దరు మనుషులు సముద్రం దగ్గరికి వెళ్లారు, అలలు వస్తున్నాయి, ఎన్నో అలలు వస్తున్నాయి. ఆ అలలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఈ అలలు నీరే అని చూస్తున్నాడు, నీటి వైపు ఉంది దృష్టి, మరొక వ్యక్తికి అలలే చూస్తున్నాడు, అలలే చూస్తున్నాడు కానీ అలల వెనకాల ఉన్న నీటిని తెలుసుకోవడంలా. సత్యం ఏమిటి అంటే నీరే కదా, అల ఎక్కడున్నది? ఈ వ్యక్తి నీటినే గమనిస్తున్నాడు, ఈ వ్యక్తి అలనే గమనిస్తున్నాడు. ఇద్దరు చూసేది ఏమిటి? నీరే. కానీ ఈ వ్యక్తి ఏమో నీ అలకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడు, ఈ వ్యక్తి నీటికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాడు అలను చూస్తున్నా సరే. అదేవిధంగా జ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు కూడా అద్వైతం బ్రహ్మే చూస్తూ ఉంటాడు ఎప్పుడు. అజ్ఞాని అలలాంటి ఈ నామరూపాలు అబ్బాయి అమ్మాయి కొడుకు కూతురు ఇవే చూస్తూ ఉంటాడు, వాటి వెనకాల ఉన్నటువంటి అద్వైత తత్వాన్ని తెలుసుకోడు. గురువు గారు వచ్చి కూర్చొని చెప్తున్నా కూడా తలకాయ ఆడిస్తాడే కాని మనస్సు దాని మీద నిలవదు, చాలా టైం పడుతుంది మనిషికి అది తెలుసుకోవడానికి. అలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అని తర్వాత చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ 71-72. ఇప్పుడు 70వ శ్లోకంలో ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. జ్ఞాని సముద్రం లాంటి వాడు, జ్ఞాని సముద్రం లాంటి వాడు, జ్ఞాని సముద్రం లాంటి వాడు, అజ్ఞాని నది లాంటి వాడు. పోల్చారు. ఇప్పుడు సముద్రం ఉంది చూడండి, ఉదాహరణకి వర్షం వస్తుంది, ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి? సముద్రంలో కలిసిపోతాయి. నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలిసిపోతాయి. ఇన్ని నదులు కలుస్తున్నా, ఇన్ని వర్షపు నీళ్లు వెళుతున్నా కూడా సముద్రం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు గంభీరంగా ఉంటుంది, అలాగే ఉంటుంది. కానీ నదులైతే కొంచెం వర్షం పడంగానే ఉప్పెన వస్తుంది, వరదలు వస్తాయి, అందులో చాలా గందరగోళం అవుతుంది. ఇన్ని నదులన్నీ పోయి చేరుతుంటే అంత వర్షం వస్తున్నా కూడా సముద్రం మాత్రం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఈ నదులు కొంచెం లేదు దానికి చోటు, కాస్త వర్షం పడంగానే పొంగిపోతుంది, ఉప్పొంగిపోయి వరదలు వచ్చి బీభత్సం అవుతుంది, గ్రామ గ్రామాన్ని నాశనం చేస్తుంది నది వరదొచ్చి. పాపం ఆ సముద్రుడు చూడండి, పక్కనే ఉన్నాడు, ఎంత నీరుంది, దీనికి ఎంత నీరుంది? కొంచెమే కదా, కాస్త వర్షం వస్తే తట్టుకోలేదు, ఎంత వర్షం వచ్చినా తట్టుకుంటాడు ఆ సముద్రుడు, ఎన్ని నదులు వచ్చి కలిసినా తట్టుకుంటాడు, అలాగే ఉంటాడు. కనుక జ్ఞాని సముద్రం లాంటి వాడు, అజ్ఞాని నది లాంటి వాడు. చూడండి, ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం. ఆపూర్యమాణం అంటే సముద్ర జలం ఆపూర్యమాణం అంటే అతిక్రమించకుండా తన హద్దుని అలాగే ఉంటుంది. సముద్రం దాటి రాదు కదా, అతిక్రమించకుండా. ప్రతిష్టం అంటే ఏమిటి? అతిక్రమించకుండా. అచలం అంటే చలం లేకుండా, తన స్థానాన్ని దాటి రాకుండా, తన సీమని దాటి రాకుండా. సునామీ అదంతా వచ్చింది కూడా సముద్రంలో రాలేదు, భూమి కంపిస్తే వచ్చింది, అది కూడా సముద్రంలో రాలేదు. అక్కడ భూమిలో భూకంపం వస్తే కింద సముద్రం క్రింద సునామీ వచ్చింది, కానీ ఒరిజినల్గా సముద్రంలో ఏం రాదు. చూసారా, సముద్రం ఎప్పుడు అచలంగానే ఉంటుంది. ప్రతిష్టం, ప్రతిష్ట అంటే ఎప్పుడు ఒకే విధంగా. అందులో అచలమైనటువంటి పర్వతాలన్నీ కూడా ఉంటాయి. మైనాకం ఇట్లాంటివన్నీ కూడా సముద్రంలో ఉన్న పర్వతాలు. అన్ని పర్వతాలు ఉన్నా కూడా సముద్రం ఎంత ప్రతిష్టంగా ఉంటుందో చూడండి. అన్ని పర్వతాలు కలిగినటువంటి సముద్రం ప్రతిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఆపూర్యమాణం అంటే అన్ని పక్కల నుంచి నీళ్ళు వస్తున్నాయి సముద్రంలోకి. ఆపూర్యమాణం కుడివైపు నుంచి, ఎడం వైపు నుంచి, పైనుంచి, అన్ని ప్రక్కల నుంచి నీళ్ళు వస్తున్నాయి సముద్రంలోకి. అచలం ప్రతిష్టం. సముద్రం ఆపహ ప్రవిశంతి. ఎప్పుడు ఇది ప్రతిష్టంగా ఉంటున్నది? సముద్రంలోకి ఆపహ అంటే నీళ్లు ప్రవిశంతి, ప్రవేశిస్తున్నాయి నదుల రూపంలో, వర్షం రూపంలో, వాగుల రూపంలో, వంకల రూపంలో. సముద్రంలో ప్రవేశిస్తున్నప్పటికీ కూడా సముద్రం ప్రవిశంతి, ఆపహ ప్రవిశంతి. యద్వత్, ఏ విధంగానైతే అన్ని వైపుల నుంచి నీళ్లు ప్రవేశిస్తున్నప్పటికీ కూడా సముద్రం గంభీరంగా ఉన్నదో, ప్రతిష్టంగా ఉన్నదో, అచలంగా ఉన్నదో, అచలం ప్రతిష్టం సముద్రం తద్వత్, అదే విధంగా సహ స్థిరప్రజ్ఞ జ్ఞాని, స్థిరప్రజ్ఞుడు సహ శాంతిం ఆప్నోతి, శాంతిని పొందుతున్నాడు. సముద్రం అన్ని వైపుల నుంచి నీళ్ళు వస్తున్నా కూడా గంభీరంగా ఉన్నదో, అదే విధంగా శాంతిగా ఉంటాడు. ఎప్పుడు అన్ని వైపుల నుంచి ఏమొస్తున్నాయి ఇప్పుడు జ్ఞానిలోకి? సముద్రంలోకి నీళ్లు వస్తున్నాయి అన్నారండి, జ్ఞానిలోకి ఏమొస్తున్నాయి అన్నాడు. ఎన్ని విషయాలు చూస్తున్నాడు జ్ఞాని. శబ్ద స్పర్శ రూప రస గంధ, కింద చూడండి బ్యాండ్ మేడం నాదస్వరం, ఎన్ని శబ్దాలు వస్తూనే ఉన్నాయి చెవులకి. ఎన్ని రూపాలు వచ్చేటప్పుడు ఎన్ని రంగురంగులన్నీ చూసి వచ్చాం మనం. ఇప్పుడు రంగురంగులన్నీ చూస్తున్నాం, రంగు రుచి రకరకాలైన తింటున్నాం. అనేక శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాలు వస్తున్నప్పటికీ కూడా తనలోకి అబ్బాయి నుంచి ఒక వార్త, అమ్మాయి నుంచి ఒక వార్త, శుభవార్తలు అన్ని, ఆ వార్తలు ఈ వార్తలు అన్ని వచ్చి చేరుతున్నాయి. రకరకాలైనటువంటి విషయాల మీద కోరికలు అన్ని వస్తున్నప్పుడు, చేరుతున్నప్పటికీ కూడా ఈ యొక్క జ్ఞాని, నేను ఆత్మస్వరూపాన్ని నన్ను ఏది చెలింప చేయలేదు. అన్ని రాని వస్తే అబ్బాయి విషయాలు అబ్బాయి చెప్తాడు, అమ్మాయి విషయాలు అమ్మాయి చెప్తూ ఉంటుంది, బంధువుల విషయాలు బంధువులు చెప్తూ ఉంటారు. రకరకాలుగా ఎన్నో విషయాలు వచ్చి చేరుతూ ఉంటాయి నా మనసులోకి. అయినా కూడా నన్ను ఎవరన్నా చెల్లింపజేస్తారా? నన్ను ఏ విషయాలైనా బాధ పెడతాయా? పెట్టవు. ఎందుకు? నేను సముద్రం లాంటి అద్వైత జ్ఞానంలో మునిగి ఉన్నాను కనుక నన్నెవరు చెల్లింప చేయలేరు. ఎవరు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరు ఎన్ని విషయాలు మాట్లాడినా చేసినా కూడా నన్నెవరు దుఃఖ పెట్టలేరు, నన్నెవరు చెల్లింప చేయలేరు. నేనెప్పుడు ఒకే రకంగా ఉంటాను సముద్రంలాగా. నా కామకామి, ఈ నదులు లాంటి వాడు ఉన్నాడు చూసారా అజ్ఞాని. ఏది, అబ్బాయి ఏదైనా విషయం చెప్పంగానే డిప్రెషన్, అమ్మాయి ఏదైనా విషయం చెప్పంగానే అప్రెషన్, బంధువులు ఏదైనా చెప్పంగానే సప్రెషన్, కోపం, తాపం, అసూయ, ఇవన్నీ వస్తాయి వాడికి. అంటే నది లాంటి వాడు. నా కామకామి, కామాన్ని కామించేవాడు ఉన్నాడు చూసాడా. అంటే ఈ శబ్ద స్పర్శ రూపరసాలు వచ్చినప్పుడు అత్త ఇవి ఉంటే బాగుండే, ఇష్టం లేని వస్తే పోతే బాగుండే అనేటువంటి మనస్సు తత్వం ఉంటూ చూస్తారా వాళ్ళకి. కామకామి అంటారు వాళ్ళని. కామకామి అంటే ఏమిటి, తన ఇష్టమైన వస్తువులన్నీ తనతోనే ఉండాలని, ఇష్టం కాని ఏమైనా వస్తే శబ్ద స్పర్శలు వస్తే అమ్మో వద్దు 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 అని చెప్పి వాటిని నెట్టివేయాలని మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ తాపత్రయపడేవాడే కామకామి అని అర్థం. శబ్దస్పర్శ రూపరస గంధ విషయాలన్నింటినీ కూడా ఇష్టపడి వాటి మీద వ్యామోహం పెంచుకున్నవాడు, తనకిష్టమైనప్పుడు ఇష్టం కాని వాటి మీద ద్వేషాన్ని పెంచుకునే వ్యక్తి శాంతిగా ఉండలేడు. నా కామకామి సహ శాంతి మాప్నోతి. ఎవరు? అద్వైత జ్ఞాని. ఈ గుడ్లగూహ లాంటి వాళ్ళు ఉన్నారు సరే, అద్వైత అజ్ఞానులు ఉన్నారు, ద్వైత జ్ఞానులు వీళ్ళందరూ, అద్వైత అజ్ఞానులు. వీళ్ళకి శాంతి అనేది రాదు. నా కామకామి ఆపూర్యమాణం అఖిల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి అద్వత్ తద్వత్ కామాయం. ఈ కామ అయం అంటే ఈ కామమును ప్రవేశిస్తున్నప్పటికీ కూడా అతనిలో సముద్రం లాంటి వాడు కనుక, అంతటి ఆత్మజ్ఞానం ఉన్నది కనుక ప్రశాంతంగా ఉంటాడు. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. కోరికలన్నీ ప్రవేశిస్తున్నాయి లోపల, ఆయన్ని చెలింపచేయలేవు వస్తున్నా కూడా. అన్ని కోరికలంటే ఏమిటి, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని లభిస్తూ ఉంటాయి కదా, అవన్నీ పూర్తి అవుతుంటాయి, కొన్ని కొన్ని పూర్తి కావు. ఇవన్నీ వచ్చినా కూడా ఒడిదుడుకులు. మురికి కాలవ వస్తుంది సముద్రంలోకి, కూవం నది కూడా వెళ్తుందా లేదా? గంగానది సముద్రంలోకి వెళుతుంది. సముద్రుడు ఏమైనా అంటాడా, నువ్వు కూవం ఎందుకు వచ్చావు, గంగానది నువ్వురా అంటాడా సముద్రుడు? అన్నాడు కదా, మురికి నీళ్లు వెళుతున్నాయి, అంత మురికి సముద్రంలోకే కదా వెళుతుంది, మంచినీళ్లు సముద్రంలోకే వెళుతున్నాయి. సముద్రుడు ఏమన్నా ఆక్రోషిస్తున్నాడా, మురికి నీళ్ళు ఎందుకు రావాలంటున్నాడా? గంగా నీళ్ళు వచ్చింది కదా అని సంతోషపడుతున్నాడా? కలిసిన తర్వాత గంగా కూవం తెలుస్తుందండి, సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇది కూవం వేరుగా కనపడుతుందా, గంగా నది వేరుగా కనపడుతుందా? సముద్ర స్నానం చేసేటప్పుడు ఏమన్నా అటు పక్కన కూవం ఉందండి, మురికి కాలువ నీళ్లు, ఇది గంగా నీళ్ళని తెలుస్తుందా? అన్ని కలిసిపోతాయి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలోకి ఇది మురికి ఇది మంచిది అనేది ఏది లేదు, అంత సముద్రంగానే ఉంటుంది. జ్ఞానిలో కూడా అంతే, చెడు మంచి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇష్టమైనది అయిష్టం కానిది ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా జ్ఞాని సముద్రంలాగా ఉంటాడు, చెలించడు. నదులు అజ్ఞానులైన నదుల్లాంటి అజ్ఞానులు వరదలొచ్చి ఉప్పెనలొచ్చి సప్రెషన్ అప్రెషన్ డిప్రెషన్ కోపం తాపం ఈర్ష అసూయ రకరకాలు వచ్చి తర్వాత ఏమొస్తుంది, దిగులు చింత, తర్వాత ఏమొస్తుంది, వ్యాధి. వీళ్ళంతా నదుల్లాంటి వాళ్ళు. ఎట్లాంటి ఉదాహరణ చెప్తున్నాడు చూసారా కృష్ణ పరమాత్మ, చూడండి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి సర్వే, యద్వత్కామాయం ప్రవిశంతి సర్వే. యవని యందు ఈ కామములన్నీ ప్రవేశిస్తున్నప్పటికీ కూడా చలించకుండా ఉంటాడు. నకాం సశాంతి మాప్నోతి, సహ శాంతి మాప్నోతి. శాంతి శాంతం అంటే ఎట్లా వస్తుందండి శాంతి, జ్ఞానం లేకుండా భగవద్గీత చదవకుండా? ఊరికే శాంతి 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 అని మాట్లాడుతుంటారు, ఓం శాంతి ఓం శాంతి అంటే వస్తుందా శాంతి? కూర్చొని భగవద్గీత విని నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. చెప్పేవాడు లేడు వినేవాడు లేడు ఈ రోజుల్లో, అది వచ్చిన బాధ. చెప్పేవా వినాలని ఉన్నప్పుడు మనకు భగవంతుడే సాక్షాత్ దిగొస్తాడు మనకు గురువుగా. గురువు చెప్పాలనుకున్నప్పుడు శిష్యుడు కూడా అర్హత కలిగిన శిష్యుడు వచ్చి తీరుతాడు. ఎన్ని శబ్దాలు జరుగుతున్నా సరే పక్కన యానిష సర్వభూతానం చదువుతాం మనం, ఎక్కడ నాదస్వరాలు వాయించనివ్వండి, ఎక్కడ పెళ్లిడు జరగనివ్వండి, ఏమన్నా జరిగితే మనకేంటి ఆగదు. చూసారా, జిజ్ఞాసైన శిష్యుడు ఉన్నప్పుడు గురువు వచ్చి చెప్తాడు, గురువు చెప్పడానికి ఉన్నప్పుడు శిష్యుడు వచ్చి తీరుతాడు, ఎక్కడి నుంచైనా వస్తాడు. అది సత్యమా కాదా? సత్యమే. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. అన్ని కామములు అతన్ని చేరినప్పటికీ కూడా సహ శాంతి మాప్నోతి. ఇక్కడేమిటి, నా కామకామి, ఈ కామాలని పొందేవాడు అజ్ఞానికి, ద్వైతంలో ఉన్నవాడికి శాంతము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు. ఎవరు రాశారు? త్యాగరాజుల వారు. తర్వాత శ్లోకం 71.
సింహాయ కామాన్య సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి.
యహ, ఎవరైతే పుమాన్ పురుషుడు, పుమాన్ అంటే జ్ఞాని అని అర్థం, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, పుమాన్ యహ పుమాన్, ఏ వ్యక్తి అయితే సర్వాన్ కామాన్ అన్ని కోరికలను, అన్ని కోరికలను అంటే ఏమిటి, శరీర యాత్రకు సంబంధించిన కోరికలని కాదు, ఇక్కడ వ్యామోహంతో కూడినటువంటి, అత్యాశతో కూడినటువంటి కోరికలను అని అర్థం. విహాయ వదిలిపెట్టి, శరతి పుమాన్ శరతి, ఎవరైతే అహంకారము వదిలిపెట్టి, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలను వదిలిపెట్టి, విహాయ శరతి నిస్పృహ అంటే ఇచ్ఛారహితుడై, నిస్పృహ అంటే మన తెలుగులో నిస్పృహ నిరాశ అనేది ఒక వ్యతిరేక పదంగా వాడతాం, ఇక్కడ నిస్పృహ అంటే అది కాదు. నిస్పృహ అంటే ఏంటి, వాటి మీద ఎటువంటి తాపత్రయం లేకుండా, ఆశ లేకుండా నిస్పృహ. నిరహంకార, ఈ శరీరం నేను, ఇది నాది, మా అబ్బాయి, మా ఇల్లు అనేటువంటి నిరహంకార అంటే అహంకారం అంటే ఈ శరీరం మనస్సు మీద నేను అనే భావన అహంకారం, అది లేకుండా ఉండటే నిరహంకారం. ఈ శరీరం భగవంతుడు ఇచ్చాడు, శరీరం నేను అనే భావన రాకూడదు. ఈ శరీరం నేను అనుకున్నప్పుడు ఏమొస్తుంది, మా అబ్బాయి మమకార, మా అమ్మాయి, నా ఇల్లు, నా ఆస్తి, నా పాస్తులు, ఇవన్నీ నా ఆస్తి పాస్తులు. ఆస్తులు అంటారు, పాస్తి అంటే ఏమిటో తెలియలే, ఆస్తి పాస్తులు, ఓకే, ఇవన్నీ నావి అనేటటువంటి మమకారం. ఈ మమకారం ఎప్పుడు వస్తుంది, అహంకారం ఉన్నప్పుడు వస్తుంది. ఈ శరీరం నేను అనుకున్నప్పుడే కదా మమకారం వస్తుంది. కనుక ఈ జ్ఞానికి ఎప్పుడైతే ఈ యొక్క ప్రాపంచిక కోరికలన్నీ తెగిపోతాయో, శారీరకంగా కావలసిన మాత్రం తీసుకుంటాడు అంతే, కానీ దేనికి ఆశపడడు, దేన్ని కావాలని చెప్పి అది కావాలి ఇది కావాలని కోరుకోడు. అట్లా ఉన్నటువంటి వ్యక్తి నిరహంకార, శరీరం మీద వ్యామోహం ఉండదు, శరీరం మీద అభిమానం ఉండదు, మనస్సు మీద అభిమానం ఉండదు, శరీరాన్ని తేలి చూసుకుంటూ ఉంటాడు అంతే జాగ్రత్తగా, ఇంకంతకంటే ఎక్కువ ఉండదు. నిరహంకార, నిరహంకారుడు అవడం వల్ల మమకారము లేదు. నిర్మమహ అన్నారు, దేని మీద మమకారం లేదు, అన్ని భగవంతుడివే, నేను ఊరికే ఉపయోగించుకుంటున్నాను అనే భావన ఉండాలి. మా అబ్బాయి, మా అమ్మాయి, ఎంత అహంకారం మనుషుల్లో, ఎంత మమకారమో. మన అబ్బాయి అంటే నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను ఎట్లంటే అట్లా, నేను ఊ అంటే కదలాలి, ఊ అంటే కదలకూడదు, అట్లా ఉండాలి. నేను అంత సొంతం చేసుకుంటావు, ఆస్తులేంటి, వాస్తులేంటి, ఇల్లు ఏమిటి, పిల్లలేమిటి, అంత అభిమానం ఎందుకు? అన్నయ్యనైనా సరే, అన్నయ్య, సోదరి, సోదరి వాళ్ళు ఎవరైనా సరే, భార్య, భర్త, మనం అవతల వాళ్ళ మీద అధికారాన్ని చెలాయిస్తుంటాం. ఎందుకు తెలుసా, ఎందుకు చెలాయిస్తాం? మమకారం. మమకారం ఎందుకు వస్తుంది, అహంకారం వల్ల వస్తుంది. కనుక నీ అహంకారం మమకారమే నీ దుఃఖానికి కారణం అంటుంది శాస్త్రం. ఎంత అహంకారం ఉంటే అంత మమకారం, ఎంత మమకారం ఉంటే నీకు అంత నిరుత్సాహం వచ్చి తీరుతుంది జీవితంలో. గుర్తుపెట్టుకో, దేనికోసం అయితే మనిషి పాకులాడతాడో, అత్యాశ పెట్టుకుంటాడో, దాని నుంచి ఎదురు దెబ్బ తగిలి తీరుతుంది. ఎందుకంటే తెలుసా, అది పేక మేడలతో కట్టిన ఇల్లు అంటారు చూసారా, పేక మేడలు తెలుసా, పేక ముక్కలతో మేడ కడతాడు. చిన్నపిల్లప్పుడు కట్టావా, ఎంతసేపు ఉంటుందో తెలుసా, ఉఫ్ అంటే పోతుంది. కట్టి 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 ఇట్లా పెడతాడు కట్టి. వాడు మనల్ని పిలిచి, అబ్బాయి మనల్ని పిలిచి చూపించే లోపలది టకటక టకటక కూలిపోతుంది. ఎంతసేపు ఉంటుంది పేక మేడ? ఇటుక మేడలే ఉండడంలా పేక మేడలే ఉంటాయి. మనం కూడా అంతే. ఈ పేక మేడల లాంటి శరీరం మీద, ఆస్తులు పాస్తుల మీద మమకారాలు బంధాలు పెంచుకొని మనం దిగులు పడుతున్నాం పేక మేడల లాంటి. అందుకని మనకు దుఃఖం వస్తుంది. ఈ బ్రహ్మం అనేటువంటిది ఆత్మస్వరూపం, సత్యమైనటువంటిది, స్థిరమైనటువంటిది తెలుసుకోకుండా వాటి కోసం పాకులాడితే మన జీవితం దుర్భరం, కష్టం. నీ దుఃఖానికి నీ అజ్ఞానమే కారణం. మనం అది చెప్పం, నా దుఃఖానికి నా కోడలు కారణం, మా నైబర్స్ కారణం, మా ఆడబొడుసు కారణం, ఇట్లాంటివి చెప్తారు. ఆడబొడుసుని, అత్తగారిని ఇట్లా చెప్తాం. కానీ నీ అజ్ఞానమే నీ దుఃఖానికి కారణం అంటే ఒప్పుకోం కదా. నాకెక్కడుంది అజ్ఞానం? ఉండవలసిందంతా నీ దగ్గర ఉంటుంది. ఒప్పుకో ముందు. అది ఒప్పుకున్నప్పుడే నీ జీవితం సక్రమ మార్గంలో వెళుతుంది. కనుక విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహా శాంతిం అధిగచ్చతి. అతడు మాత్రమే శాంతిని పొందుతాడు, మిగతా వాళ్ళు పొందలేరు అని చెప్పి పూర్తి చేస్తున్నారు. చదువుతాం 72వ శ్లోకం, చివరి శ్లోకం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముచ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. కనుక శంకరాచార్యుల వారు చెప్పారు భజగోవిందంలోనే, మా పురుధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవేశ విధిత్వా. భగవద్గీత శ్లోకాలు రోజు పారాయణం చెయ్యాలి. భజగోవిందంలో ఏం చెప్పారు? నాయన, నీ యొక్క ఆస్తులు పాస్తులు యవ్వనం ఇవన్నీ చూసుకుని గర్వపడవాకు, ధనాన్ని జనాన్ని చూసుకొని గర్వపడవాకు. వీళ్ళందరూ నీ దగ్గర డబ్బులున్నంతసేపే వస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. యావద్విత్తోపార్జన సక్తః, నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తున్నంతసేపు, చేతులు కాళ్ళు ఆడుతున్నంతసేపు, పని చేస్తున్నంతసేపు అందరూ బాగున్నారా బాగున్నారా అంటారు. తర్వాత తలదిప్పుకొని వెళ్ళిపోతారు. ముసలితనం వచ్చినప్పుడు ఎవరన్నా వస్తున్నారా దగ్గరికి? అబ్బాయి రాడు, అమ్మాయి రాదు. ఆయాలను పెడతారు, నర్సులు పెడతారు. పగలు ఒక నర్సు, రాత్రిపూట ఒక నర్సు. గుర్తు పెట్టుకోవాలి మనం. మా అబ్బాయి చూస్తాడండి, అమ్మాయి చూస్తాడండి, ఎక్కడ చూస్తారండి? ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఆఫీసులకు పోవద్దు. ఏదో అనుకుంటాం మనం చూస్తారని. ఎవరు చూడు, భగవంతుడు ఒక్కడే మనల్ని రక్షించేవాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు వాళ్ళ మీద అంత మమకారాలు పెంచుకొని పెంచుకొని కాళ్ళు అరిగిపోయేటట్లు పనులు చేసి చేసి చివరికి ఏమిటి, దిగులు చింతతో మిగిలిపోతావు నువ్వు. అప్పుడు నువ్వు వచ్చి భగవద్గీత చదివితే ఏమైనా అర్థమవుతుందా చెప్పండి? అందుకని నీ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి చేస్తూనే నీ యొక్క గమ్యాన్ని మర్చిపోవాకు. వార్నింగ్, అర్థమైందా? నీ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళకి చేస్తూనే, నీ పిల్లల్ని చూసుకుంటూనే, వాళ్ళకి చదువులు చెప్పిస్తూ పెద్ద చేస్తూనే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు. ఉండి నీ యొక్క ఆధ్యాత్మిక మానసిక శక్తి కోసం నువ్వు ప్రయత్నం చేసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని ధనాన్ని సంపాదించి పెట్టుకో. నీకు ముసలితనం వచ్చినప్పుడు అదే నీకు శక్తిని ఇచ్చేది, గుర్తుపెట్టుకో. అది మర్చిపోయినావు అంటే మళ్ళీ నీకు తిరిగి రాదు ఈ జ్ఞానం. అందుకని కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులన్నీ పనిచేస్తున్నప్పుడే మన ఆత్మ జ్ఞానాన్ని ధనాన్ని సంపాదించి పెట్టుకుంటే మనం మానసికంగా బలహీనలం అయిపోతాం. వృద్ధాప్యం వచ్చే కొద్దీ కూడా మానసిక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఈ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. నేను ఆత్మస్వరూపాన్ని ఈ శరీరానికి ఏమైతే ఏముంది ప్రారబ్ధాయ సమర్పితం వస్తు, దీని ప్రారబ్ధం ఎలా ఉందో అలా జరుగుతుంది జరగని అనేటటువంటి మానసికమైనటువంటి దృఢమైనటువంటి శక్తి మనకి ఇస్తుంది ఈ శాస్త్రం. అది నువ్వు ఇప్పుడు సంపాదించుకోకపోతే గురువు చెప్పినా కూడా చేయి చూపిస్తూనే ఉన్నారు గురువు గారు, పట్టించుకుంటే కదా ఆయన ఎట్లా చూపిస్తూనే ఉంటాడండి. అబ్బాయి అమ్మాయి అంటే అసలు మనవడు మనవరాల్లో ఎంత ఆనందం ఉందండి, లేదని ఎవరు చెప్పారు? లేదని చెప్పలేదే, ఉన్నది ఆనందం. ఆ ఆనందం ఎటువంటిది? క్షణికమైనది. ఆ ఆనందంలో దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది, అందులో పోతుందేమో అనే బాధ ఉన్నది. కానీ ఈ జ్ఞానంలో అటువంటిది లేదు. కనుక భగవంతుడు ఇచ్చిన దాన్ని ఆ భగవంతుడిదని తెలుసుకో, నీదే అని చెప్పి అనుకోవాలి. ఈ శరీరం కూడా అంతే, అలా ఉపయోగించుకొని శరీరాన్ని జ్ఞానాన్ని పొంది భగవంతుడికి మళ్ళీ అర్పించాలి శరీరాన్ని, అలా ఉండాలి. అటువంటి వ్యక్తి జీవితం ఆనందమయం అవుతుంది. అలా జ్ఞానం పొందిన వ్యక్తి ఏమిటి ఆ స్థితి అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఓ పార్థ, ఈ జ్ఞానం పొందినటువంటి స్థితినే బ్రాహ్మీ స్థితి అన్నారు. బ్రహ్మాన్ని పొందినటువంటి అంటే నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవడమే బ్రాహ్మీ స్థితి. అద్వైత బ్రహ్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని ఈ ప్రపంచంలో ఏది కూడా ఏ వ్యక్తి కూడా ఏది కూడా నన్ను ఆపలేదు ఈ యొక్క జ్ఞానాన్ని నుంచి. నేను పొందాలి అనుకుంటే భగవంతుడు ఉన్నాడు మనకు కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడు మన సంకల్ప బలం ఉంటే భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఎవరు మనల్ని ఏ సునామీలు ఎటువంటి నుంచి ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా ఏ వ్యక్తులు కూడా మనల్ని ఆపలేరు, ఆపలేరు, గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, నన్నే నన్ను ఎవరైతే ఆశ్రయించి నన్ను తెలుసుకోవాలని వస్తారో వాళ్ల సంగతి నేను చూసుకుంటానన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక నాకేం కావాలి ఇప్పుడు అని చెప్పి నిర్ణయించుకోవాలి ముందు. ఈ బ్రాహ్మీ స్థితిని నేను పొందాలి అనుకుంటే వస్తుంది. ఏషా బ్రాహ్మీ స్థితి, ఇదే బ్రహ్మప్రాప్తికి కారకమైనటువంటిది. ఈ యొక్క శాంతి, ఈ మనస్సులో ఈ యొక్క కోరికలన్నీ కూడా మనిషిలో ఆ సముద్రంలో కలిసిపోయినట్లుగా ఆత్మస్వరూపంలో కలిసిపోవాలి. బ్రాహ్మీ స్థితి ఏ పార్థ ప్రాప్య ఏనాం, దీనిని పొందిన తరువాత ఏనాం ప్రాప్య నైనాం అని ఉన్నది శ్లోకంలో. ఏనాం ఏనాం ప్రాప్య న విముష్యతి, మళ్ళీ మోహాన్ని పొందడు, మళ్ళీ దిగులును పొందడు, మళ్ళీ దుఃఖాన్ని పొందడు, మళ్ళీ నిరాశను పొందడు ఆ వ్యక్తి. నిరాశ, దుఃఖం, దిగులు, చింత ఆ మనిషి స్థాయిలకు కూడా రావు, పక్కన కూడా. కావాలనుందా లేదా అట్లాంటి స్థితి? కావాలండి స్వామి, అట్లా చెప్పకూడదు. దిగులుతో చెప్పకూడదు, సంతోషంగా చెప్పాలి. ఆ స్థితి ఈ జన్మలో నేను పొంది తీరాలి అని సంకల్పం చేసుకోవాలి. ఏనాం ప్రాప్య న విముష్యతి, మోహాన్ని పొందడు, దిగులు, చింత, భయం ఉండదు మనిషికి. ఇలా ఉన్న వ్యక్తి ఆనందంగా జీవన్ముక్తుడై జీవిస్తూ ఉంటాడు. జీవించినంత కాలం, ప్రారంభం ఉన్నంత కాలం ఈ శరీరంలో ఉంటే హాయిగా ఆనందంగా ఉంటాడు. ఎన్ని పనులు చేస్తున్నా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అంత్యకాలే అంతకాలే అతి అస్యాం స్థిత్వా, మరణించే సమయంలో కూడా, అంత్యకాలే అంటే సమయంలో, మరణించే సమయంలో కూడా, అంతకాలే అస్యాం ఈ బ్రాహ్మీ స్థితి యందు ఉన్నవాడై, అస్యాం స్థిత్వా అంటే ఈ బ్రహ్మస్థితి యందే ఈ జ్ఞానం కలిగి ఉండి చనిపోయేటప్పుడు కూడా నేను బ్రహ్మాన్ని, ఈ శరీరాన్ని నేను కాను అని తెలుసుకున్నవాడై బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి అంటే విదేహ ముక్తిని పొందుతాడు. బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? నేను బ్రహ్మమునే అయ్యున్నాను అనే యొక్క భావనలోనే ఉంటూ శరీరాన్ని వదిలిపెడతాడు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఈ విశ్వంలో కలిసిపోతాయి. నేను ఆత్మస్వరూపాన్ని అయి ఉన్నాను అని చెప్పి ఆ బ్రహ్మమునందు తానే లీనమైపోతాడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా. అంటే జ్ఞానం ఏ సమయంలోనైనా రావచ్చు, చిన్నప్పుడు పొందొచ్చు, మధ్య వయసులోనూ పొందొచ్చు, మలి వయసులోనూ పొందొచ్చు, వృద్ధాప్యంలో కూడా పొందవచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు బ్రహ్మంవే, బ్రహ్మస్వరూపానివే. అంతేకాని చిన్నప్పుడు వస్తేనే జ్ఞానమేనో, లేకపోతే ముసలితనం వచ్చిన తర్వాత, చాలా మంది అనుకుంటారు ముసలి వాళ్ళు అయితే జ్ఞానం వస్తుందంటారు. అట్లా ఏం లేదు, చనిపోయే లోపల ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానాన్ని పొంది తీరాలి. త్వరగా పొందామనుకోండి, డబ్బులు 90 ఏట సంపాదించుకుంటే ఎక్కువ అనుభవిస్తారా, 20 ఏట సంపాదించుకుంటే అనుభవిస్తారా? బాగా ధనాన్ని 95వ సంవత్సరంలో సంపాదించాడు అనుకోండి మనిషి, ఆ మనిషి సంపాదించలేడు మొదట. ఒకవేళ 70 80 ఏట్ల సంపాదిస్తే ఇంకెంతకాలం జీవిస్తాడు, ఎంతకాలం అనుభవిస్తాడు? కొంచెం కాలం. అదే 30 ఏట్ల సంపాదించుకుంటే చాలా కాలం జీవిస్తాడు. అది బాగా తెలుసు మనకు. జ్ఞానం ఇప్పుడు త్వరగా సంపాదించుకుంటే ఇక రాబోయే సంవత్సరాలన్నీ ఆనందంగా శాంతంగా జీవించచ్చు. ఇప్పుడు కాదు రెండు స్వామిని, తర్వాత చదువుతాం, తర్వాత శాంతి పొందుతాం, తర్వాత తర్వాత అని చెప్పి 70 80 ఏళ్ళ తర్వాత వచ్చి పొందితే తర్వాత ఎంతకాలం ఆ మోక్షశాంతి? కొంచెం కాలం. అందుకని త్వరగా పొందాలా మోక్షం, లేకపోతే తర్వాత ఎప్పుడోనా? త్వరగా పొందాలి. అది బ్రహ్మ నిర్వాణం రిచ్ఛతి. రిచ్ఛతి అంటే పొందుతాడు, విదేహముక్తిని పొందుతాడు. ఆగామి కర్మ సంచిత కర్మ వైదొలుగుతాయి, ప్రారంభ కర్మ మాత్రం ఈ శరీరంతో పాటే ఉంటుంది. ఉన్నా కూడా ఆయన్ని ఏమి చెయ్యలేదు, కష్టం పెట్టదు, దానిపాటికి అది ఉంటుంది, ఆనందంగా ఉంటాడు. అది విషయం ఇక్కడ. అంటే తన స్వరూపమైన బ్రహ్మమనందు మనిషి ఐక్యమవుతాడు అని అర్థం. ఐక్యం అవడం అంటే రెండు కలవడం, ఒక దాంట్లో పోయి కలవడం కాదు. ఇక్కడ ఐక్యం అంటే నేను ఆత్మనే అయ్యున్నాను, ఎప్పుడు ఇప్పుడు ఆత్మనే, ఎప్పటికీ ఆత్మని, బ్రహ్మస్వరూపాన్ని. నేను ఈ శరీరం కాదు, మాంస పిండం ఈ శరీరం, రక్త మాంస అస్థి పంజరం మీద ఒక తొడుగండి ఇది. దీన్ని పట్టుకొని అబ్బా ఎంత సత్యం అనుకుంటున్నాం మనం తెలుసా, ఎంత అజ్ఞానంతో ఉన్నాం. క్లాస్ మీద క్లాస్ చెప్తున్నా కూడా వదలడం లేదే, జిడ్డు జిడ్డు అంటారు చూసారా, జిడ్డుని ఎంత వేసి పెట్టినా కూడా పోనే పోనంటుంది. ఈ అజ్ఞానం కూడా జిడ్డులాగా పట్టుకున్నది మనల్ని అంటాం. దాన్ని ఎట్లా వదిలించాలి అన్నారు, జ్ఞానం అనే సర్ఫ్ వేసి ఇనప బ్రష్ వేసి రుద్దాలి, రుద్దితే కానీ పోదు. ఇంతటితో ఇప్పుడే చూడండి, ఎంత వయసు వచ్చినా కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆనందం శాంతిని పొందొచ్చన్నాడు. ఇంక బ్రహ్మచర్య ఆశ్రమంలోనే ఉండి, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి చిన్న వయసు నుంచే ఆత్మజ్ఞానంలో ఉంటూ శాస్త్రం చదివి వచ్చిన వాడికి ఇంకెంత చెప్పాలా? అతను పొందే ఆనందం, ఆ వ్యక్తి పొందే ఆనందం చిన్న వయసు నుంచే ఆ సంస్కారంతో ఆ వాతావరణంలో పెరిగి బ్రహ్మాన్ని గురించి చింతన చేస్తూ శాస్త్రాలన్నీ చదివి శాస్త్రాన్ని అవపోసన పెట్టి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఆనందం ఎంత ఉండాలి చెప్పండి మీరే. ఆ వ్యక్తి బ్రహ్మ ఆనందం. అందుకని అటువంటి మహానుభావులు వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల మనకు కూడా అది ప్రాప్తిస్తుంది అని తెలుసుకొని, ఈ విధంగా కృష్ణ పరమాత్మ చిత్తప్రజ్ఞుడంటే ఇలా ఉంటాడు అర్జున, అది బ్రాహ్మీస్థితి. ఆ వ్యక్తి జీవన్ముక్తి పొందుతాడు, విదేహముక్తి పొందుతాడు అన్నాడు. ఇంతటితో 2వ అధ్యాయం పూర్తయింది.
ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః.
ఇంతటితో సాంఖ్యయోగం అనే పేరు కలిగినటువంటి శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీత యందు 2వ అధ్యాయాన్ని మనం పూర్తి చేశాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం.